విశేషాలు మనం ప్రతి పూట తెలుసుకుంటూ వస్తున్నాం. ఏపీ గురు పూర్ణిమ కనుక ఇంకొన్ని రహస్యమైనటువంటి చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకున్నాము. ఈ విశేషాలన్నీ కూడా మొట్టమొదటిసారి 1924 సంవత్సరంలో చాలా విశేషమైన ప్రక్రియ ద్వారా మానవ సమాజానికి అందజేయబడ్డాయి. ఈ చాలా విశేషమైన ప్రక్రియని మనం తెలుసుకోవటం చాలా ముఖ్యం, ఎందుకంటే అదే ప్రక్రియకి మీరు రేపు పొద్దున తయారై ఉండాలి. రేపు పొద్దున నుంచి మీరు ఈ ప్రక్రియలో భాగస్వాములుగా ఉండి మీ మానసిక స్థితి, మీ శారీరక స్థితి, మీ ఆత్మిక స్థితి, ఈ మూడు కూడా ఈ అతి విచిత్రమైనటువంటి ప్రయోగానికి రెడీ అయి ఉండాలి. ఈ ప్రయోగము 1924-1930 మధ్యన హిమాలయాల్లో ఉన్నటువంటి విశిష్టమైన గురువుల ద్వారా, ఏలిస బేబీ అనే ఒక ఆవిడ ద్వారా మొట్టమొదటిసారి ఫస్ట్ టైం వారిద్దరి మధ్య జరిగింది ఈ అనుసంధానము, ఈ ప్రయోగము. దాని తర్వాత ఇలాంటి ప్రయోగాలు 7 చోట్ల ఈకే గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆ పుస్తకాలు ఇప్పటికీ రాయబడుతూ ఉన్నాయి. అవి ఎప్పుడు బయటకు వస్తాయన్నది నాకు తెలియదు. కానీ ఆ ప్రయోగం జరిపించే విధానము, ఆ ప్రయోగం యొక్క రహస్యము మాత్రము చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. దానికి మనం తయారవ్వాలి, అలాంటి ఎక్స్పెరిమెంట్కి మనం తయారవ్వాలి. ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్ అంటే 1888 ఈ నాభి కేంద్రం ఎప్పుడైతే యాక్టివ్ అవ్వాలో, ఆ యాక్టివ్ అయినప్పుడు సాధారణంగా ఏమవుతుంది అంటే కాస్త ప్రగంధగా అవుతుంది, అసలు కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కడుపులో మంటలు కానీ, కడుపు దాగుడంగా ఉండడం కానీ, మోషన్స్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటాయి. మరి ఇలాంటి లక్షణాలు లేని వాళ్ళందరికీ నాభి కేంద్రం డెవలప్ అవ్వలేదా అనే అనుమానం రావచ్చు బాగా. అంచేత ఒకవేళ అలాంటి లక్షణాలు లేకపోతే ఇక్కడ నుంచి చక్కగా మొదలెట్టేయండి. నాకు కడుపు మండుతుంది, నాకు కడుపు గుర్రం లాగుతుంది, నాకు ఇవి అవుతుంది, చెక్క చేయండి, సరిపోతుంది అది. అంటే ఇదే అన్నమాట అసలు నాభి కేంద్రము అంటే అర్థం ఏమిటి అంటే, చిన్నప్పుడు తల్లికి బిడ్డకి ఉండేటువంటి సంబంధము నాభి కేంద్రం ద్వారానే ఉంటుంది. అలా నాభి కేంద్రాన్ని కట్ చేసినప్పుడు ప్రకృతి మాతకి, మనిషికి సంబంధం ఏర్పడుతుంది. వాడికి తెలియదు ఆ సంబంధం ఏర్పడింది అని. ఈ సంబంధం గురువుకి శిష్యుడికి ఎప్పుడైతే ఏర్పడుతుందో బ్రహ్మబీజ జాగరణ అంటాం, బ్రహ్మదీక్ష అంటాం. మన జాగ్రత్త అర్థం చేసుకుని అది అర్థమైపోతే బ్రహ్మ దీక్ష అయిపోయింది. ఎందుకంటే ఏం లేదు అక్కడ, ఏం జరిగిందో ఆలోచించుకోండి, అది మీకు జరిగిందో లేదో టెస్ట్ చేసుకోండి. జరిగే ఉంటుంది అని నా అనుమానం. ఒకవేళ మీకు గుర్తు రాకపోతే రేపు సాయంత్రం ఆ ముహూర్తం నాడు గుర్తు చేస్తాను నేను అది ఎలా జరిగిందో అన్నది. తల్లికి శిష్యుడికి నాభి కేంద్రం నుంచి లింక్ ఉంటుంది. పుట్టగానే ఏం చేస్తారు, నాభి కేంద్రాన్ని కట్ చేస్తారు. కట్ చేస్తే తల్లి ఇక్కడ వాడు వేరైపోలేదు వాడు. ప్రకృతి మాతకు సంబంధం ఏర్పడుతుంది, ప్రకృతితో వాడు జీవించటం మొదలవుతుంది కదా. ఈ ప్రకృతితో సంబంధం ఏర్పడాలంటే అంటే స్థూల శరీరము స్థూల తల్లితో సంబంధం ఏర్పడింది ఇంతగానే. దాన్ని ఏమంటా దాన్ని కనెక్టింగ్ లింక్ లేదా ఏదైనా సరే వాటి మీద చూస్తాడు అర్థం అవుతా లేదా మీకు. ఇదేంటిది ఆ శిశువు యొక్క నాది కేంద్రము యొక్క స్థూల స్వరూపము, తల్లి యొక్క స్థూల స్వరూపం అంటే ఇంకేంటి కట్ చేసేది. దాన్ని కట్ చేయగానే ఏమైంది, పావకానికి పవమానానికి అయింది, సుషుజలతులు అయింది. ప్రకృతి యొక్క నాది కేంద్రము బిడ్డ యొక్క నాది కేంద్రము ఏకీకరణ చెంది. ఈ ఏకీకరణ చెందాయి అనే దానికి ప్రూఫ్ ఏంటి, ఎలా ప్రూఫ్ చేస్తాం మనం గుర్తు మళ్ళీ ఎప్పుడైనా చాలా సినిమాల్లో కూడా చూపించండి, చాలా కథల్లో మనం చదివాం, మన కథలు నావల్స్ తర్వాత అందుకు ఇంపార్టెంట్, సినిమా చూడటం కూడా అందుకు ఇంపార్టెంట్ చేయండి. ఇప్పుడు బ్రహ్మదీక్ష పుచ్చుకోవడానికి అదే అడ్డు విత్తనాలతో ప్రూఫ్ ఏంటండి, దుడ్డు కోసాడు, దుడ్డు కోసాక ప్రకృతితో శిశువుకి సంబంధం ఏర్పడింది అనే దానికి ప్రూఫ్ ఏంటి. ఎవడవుతాం మొదలు అంటాడు వాళ్ళు ఏడవకపోతే డాక్టర్ వాడిని మరీ తన కింద చేసి తపామకపోతాడు. ఈ ఏడవటం మొదలెట్టడం అంటే ఏకేంద్రం జాగృతం అయిందనమాట, నాది కేంద్రం ద్వారా ఏకేంద్రం జాగృతం అయింది, విశుద్ధ చక్రం జాగృతం అయిందనమాట. ఒకరు కాల్స్తూ ఫంక్షనింగ్ చేయటం మొదలెట్టాడు అనమాట వాడికి కదా. అంచేత అది జాగ్రత్త గుర్తు ఉంచుకోండి, నాది కేంద్రం జాగరణ జరిగినప్పుడు నాది కేంద్ర జాగరణతో పాటు ఇమీడియట్ గా జరిగేది ఏంటి అంటే ఒకరి కాడి జాగరణ జరుగుతుంది. ఈ రెండు సైమల్టేనియస్ గా జరుగుతాయి. ఎప్పుడు పవమాన స్థితిలో తల్లి గర్భం నుంచి వచ్చింది పవకా స్థితి అని చెప్పుకున్నందుకు మళ్ళీ ఈ పదాలు మీకు చాలా రిపీటెడ్ గా ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఎందుకంటే ఈ సైన్స్ రేపు మనమే గాయత్రి పరివార వాళ్ళని అందరికీ చెప్పాలి సైంటిఫిక్ భాషలో. అంతే సైంటిఫిక్ టెర్మినాలజీ యూజ్ చేయాలి కనుక మనం యూజ్ చేసే టెర్మినాలజీ అంతా ఒకలాగే ఉండాలి. అంతే స్థూల జగత్ అన్నా పావక అగ్ని అన్నా ఒకటే అని మనం చర్చించుకుంటూ వచ్చాం కదా. అంచేత ఈ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినటువంటి శిశువు, అందుకే మనం హరిద్వార్కి వెళ్ళినప్పుడు చాలా పుస్తకాలు మీరు చదివి ఉంటారు అఖండ జ్యోతుల వాటిలో, మీరు తల్లి యొక్క గర్భంలో ఎలా ఉంటారో మాతాజీ గర్భంలో మీరు పరిపుష్టి చెందుతున్నారు అనే భావన చేసుకోండి అన్నా అనే పదం చాలా స్పష్టంగా రాస్తుంది గురుగారి పుస్తకాల్లో. హరిద్వార్కి వెళ్ళినప్పుడు మీరు కేవలం హరిద్వార్కి వెళ్ళిపోయాం అనుకోకండి, అది హరిద్వార్ కాదు, అది శాంతికుంజ అంతగంతో కాదు, అది మాతా భగవతీదేవి శర్మ యొక్క ఉడిలో మాతా శర్మ భగవతి యొక్క కడుపులో మీరు ఎదుగుతున్నారు అనే భావన మీరు తెచ్చుకోండి. ఈ భావన ప్రపంచమే పవమాన ప్రపంచం, సూక్ష్మ జగత్తు ప్రపంచం. అక్కడ కనుక మళ్ళా గుడ్డు కోసుకోగలిగితే అంటే ఏంటి, ఆ గురు శిష్య సంబంధంలో గురువు మళ్ళా ఈ శిష్యుడికి ప్రాణం పోస్తాడు, అప్పుడు అది శుచి అవుతుంది, బ్రహ్మదీక్ష అవుతుంది. అప్పుడు తల్లి ప్రకృతి కాదు, ప్రకృతి యొక్క నియమాన్ని ఉల్లంఘించేస్తాడు వాడు, గురువు యొక్క నియమాల్లో గడిపోతాడు. కనుక ప్రాకృతిక నియమాలు ఏవి కూడా శిష్యుడికి వర్తించవు. బ్రహ్మదీక్ష పొందినటువంటి శిష్యుడికి ఏ ప్రాకృతిక నియమాలు వర్తించవు. మేడం బ్లావెట్స్కి దగ్గరికి 1865 ఆ ప్రాంతాల్లో చాలా సీరియస్ గా చెప్పబడుతుంది. మద్రాసులో ఉన్నప్పుడు ఆవిడ అడవాళ్ళు చాలా సీరియస్ గా జబ్బు పెడితే ఇంకా అయిపోయింది, చివరి క్షణాలు వచ్చాయనుకుంటారు, చివరి క్షణాలు వచ్చాయనుకుంటారు. ఆవిడేమో లోపల గదిలో ఉంది, ఆ బయట లెగ్ పీటర్ యానిమేషన్ అంటూ కూర్చొని పాపం బాధపడుతున్నారు. ఇంకో ఆవిడ పేరు గుర్తులేదు, మూడు ఆవిడ ఆవిడ లోపల బ్లావెట్స్ దగ్గర ట్రావెల్ చేస్తుంది. అప్పుడు కుంగు తీసింది ఆవిడ ఈ సంఘటన జరిగినప్పుడు, నేను చెప్పబోతున్న సంఘటన జరిగినప్పుడు అక్కడ ఓ బరుడు గారు ఉంది ఆయన కూర్చున్నారు. వాళ్ళు బయట వాళ్ళంటే ఏంటో మరి లేట్ గా వచ్చిన వాళ్ళకి తెలియదు, అది మీరు ఊహించుకోవాలి. లేట్ గా వచ్చిన బయట వాళ్ళంటే పిట్టలు వాడు మొదటి అంతస్తులో ఉన్నారు. మొదటి అంతస్తులో ఉన్న దాటి నుంచి ఆ బయట వాళ్ళ నుంచి మెల్లిగా ఒక రూపం ఇలాగే ఏర్పడింది. రాష్ట్ర మోదీ యొక్క రూపం మేడం జారీస్కి ఎత్తుంది, హిమాలయాల్లో ఉన్నారు, ఇప్పటికీ జీవించుకుంటారాయన. ఆయన అడియార్లో ప్రత్యక్షడు కారపేట వారి మీద నుంచి దూకారనమాట. మనం అక్కడ కూర్చుంటే హార్ట్ ఫెయిల్ అయ్యేది మనకి, గురువు మన దగ్గరికి రాలేదే అనుకుంటా. కాబట్టి గురువు అలా వచ్చాడనుకోండి, ముందు గురువుని పలకరించాం మనం రాదరా పడతాం. అంతే కదా గబుక్కునే కూర్చున్నాను మనిషి ప్రత్యక్షం అయితే ఎలా ఫీల్ అవుతాం మనం. అందులో ఆ రెడుగురు తొడుగు మాస్టర్ మౌర్య చాలా భయంకరంగా ఉంటాడు, చాలా భయం వేస్తుంది. మనిషి భయంకరంగా ఉండడు కానీ చాలా స్ట్రిక్ట్ డిసిప్లైన్ అయ్యింది. ఇవాళ మధ్యాహ్నం నాగోర మాస్టర్ మౌర్య టైప్ శిష్యుడైతే పడింది కాస్త నాకు ఆ డిసిప్లిన్ అనమాట. కానీ ఆ డిసిప్లిన్ అంటే మాస్టర్ మౌర్య డిసిప్లిన్ ఉంది, ఆ డిసిప్లిన్ ఎందుకు పలికిరాదు. చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ అనమాట మిలిటరీ కమాండర్ అప్పుడు. అంచేత ఆ మిలిటరీ కమాండర్ ప్రత్యక్షం అయ్యి గది లోపల గడుగుడు వెళ్ళిపోయాడు వీళ్ళు లేచే లోపల. మరి గురువు ప్రత్యక్షం అయ్యాక అందరూ వాళ్ళకి తెలుసు ఆయన పేషెంట్ గురువు కూడా మాస్టర్ మౌర్య. అంచేత వాళ్ళకి తెలుసు ఆయన వచ్చారు. నేను గురువు లోపలికి వెళ్ళి పిలిస్తే నేను వెళ్ళారు కదా, మాటలు మాత్రం వినిపిస్తున్నాయి ప్రైవేట్స్కితో మాట్లాడిన మాటలు. ఓ 5 నిమిషాలు అక్కడ ఉన్నట్ట గడుగుడు వచ్చాక వీళ్ళకి ఒకసారి ఇలా చేయి చూపించి చదవాలన్నట్ట. ఆ తర్వాత వీళ్ళకి స్కూల్ వచ్చిందని నేను కనీసం నమస్కారం కూడా పెట్టలేదా. అదే జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది లోపలికి వెళ్ళారట. అంతవరకు మరి శక్తి లేకుండా ఇంక ఈ క్షణం ఆ క్షణం అంటే బ్లావిడ్స్కి లేచి కూర్చుంది. లేచి కూర్చుని ఉంటే ఏం చేసింది అంటే ఏం చెప్తాను, గురువుకి పెద్ద చికాకు వచ్చిపోయింది, హాయిగా నువ్వు శరీరం వదిలేద్దాం అనుకుంటే ఇప్పుడు కాదమ్మా నువ్వు శరీరం వదలటం, నువ్వు పుస్తకం రాయాలి. ఆ పుస్తకం మన నేను బలవంతం పెట్టడం లేదు, రాస్తే రాయాలి. బలవంతం పెట్టడానికి నువ్వు రాస్తే రాయని గురువు చెప్పాక ఏం చేసేది కాదంటే, గురువులు కూడా కొంత నీ ఇష్టం చేతి చేయడానికి స్వాతంత్రం ఇచ్చామంటాను కానీ ఇవ్వనమ్మా అది ఇంకుపోయాను నేను కూడా. ఏది స్వాతంత్రం లేదు అంతా ఉంటారంటే అది నీకు చాలా స్వాతంత్రం ఇచ్చేసాను. అంచేత నీకు స్వాతంత్రం ఇచ్చానమ్మా బాణం బ్లావిడ్స్కి, నువ్వు శరీరం వదిలేదలుచుకుంటే వదిలే మాకే అభ్యంతరం లేదు, కానీ మంచి పుస్తకం రాయాల్సి ఉంది నువ్వు తప్ప అవి లేదు నాకు, మరి ఆ పుస్తకం రాస్తావా శరీరం వదిలేస్తావా అని అడిగా. ఏ శిష్యుడు ఏం చెప్తాడు దానికి ఆల్టర్నేటివ్ ఏం లేదు, కానీ రాస్తానండి అంది. ఆ పుస్తకం సీక్రెట్ డాక్టర్ 20 ఏళ్ళు పట్టినాడు రాయటానికి. అప్పుడు ఆ గురువు ఏం చేశాడు అక్కడ, ప్రాకృతిక నియమాన్ని ఉల్లంఘించాడు, మృత్యువును దాటించేశాడు అక్కడ. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవ మహేశ్వర అనే పదానికి మీరు సాంకేతిక అర్థం తీసుకోకలేదని నిజమైన అర్థమే, నిజమే గురువే బ్రహ్మ. సృష్టి కావాలి అంటే సృష్టి చేస్తాడు, నీ వాయుస్సు ప్రమాణం పెంచాలి అంటే పెంచి పారేస్తాడు. అనేక ఎగ్జాంపుల్స్ జూనియర్ స్త్రీలో ఉన్నాయి మీకు ఎగ్జాంపుల్స్, మన గురువు గారు చేసిన దాన్ని దానికి మీకు ఎగ్జాంపుల్సే కావాలంటే కావాల్సిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అక్కడ. సరే గురువు విష్ణు ఇప్పుడైనా ఏమైనా కష్టాలు వచ్చినా ఏమైనా బాధ వచ్చినా ఆయన ఎలా దాచిస్తున్నాడో మన గాయత్రి పరివారంలోనే అనేక మందికి అనేక సమాస డిస్కషన్ జరుగుతుంది. ఎప్పుడైనా అది ఆ పుస్తకం జరుగుతుంది చదవండి, అరవిందో రాసుకుంటాడు అది, ఈ దగ్గర ఉన్న పుస్తకం ఉంది మేము ఎందుకు తీసుకొచ్చాడు. ఆ బుక్లో అతను చెప్తే అమనస్క యోగమే కదా ఫైనల్, మన ఉపనిషత్తులు మాండిక్య ఉపనిషత్తులో కూడా అమనస్క యోగము అలాగే కాంతి ఇంకా అంతే అక్కడే అంతా ఆనందంగా బ్రహ్మానందంగా ఉంటాడు సాధకుడు అని చెప్పి ఆపేస్తాడు అక్కడ. అరవిందోకి నచ్చదు ఇది. 3 రోజులు అయిపోయిందో అమనస్కయోగం దీనికోసం ఈ ఋషిలో వెళ్ళి తాపత్రయ పెట్టారా, ఏముంది స్థిరంగా ఉంది కదా అంటే ఆయన దండం పెట్టేస్తాడు. నీకు చెప్పలేదు నాకు తెలిసింది ఇంతే బాబు, మరి నేను 60 ఏళ్ళ బట్టి చేస్తూ ఉంటే ఆ చెప్తే ఇంకా నేను రాలేదు అప్పుడప్పుడు వస్తున్నాను, నువ్వు 3 రోజుల్లో వచ్చేసావు నీకు నేనేం చెప్తాను నువ్వు ఫోన్ చేయాలన్నాడు. సరే ఓకే ఉంటాడు. ఈయన ఇక్కడ ఈ స్థితిలో ఉండగా ఓ 16 ఏళ్ళు అమ్మాయి, ఈయనకప్పుడు 22 కరెక్ట్ అరౌండ్ దట్, ఈయనకంటే 5-6 ఏళ్ళు చిన్న అమ్మాయి ఒక టూరిస్ట్లో ఉంది. ఆవిడకి మీనాథం అంటే చాలా ఇష్టం, ఈ దేవతలు వాళ్ళతో మాట్లాడుతూ అడుగుతూ తింటూ ఉండేది ఆవిడ. ఆవిడికి కృష్ణుడు అవతరించాడు అని అక్కడ ఉన్న దేవతలు అది కనిపిస్తుంటే అక్కడ ఆవిడ తల్లిదండ్రులు గారు నేను చెప్తున్నా అక్కడ దేవుడు లేదు దైవస్థుడు లేదు ఏమి లేదు అంటే కాదు ఉంది అని. సరే ఇదంతా లాభం లేదని చెప్పి ఆవిడకి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసుకున్న ఆవిడ అదృష్టం బాగుండే, అతను కూడా ఈ తీసుకున్నవాడే అంతకు ఏం చేసేవాడు కదా, నువ్వు చేసుకుని ధ్యానం అది నాకే అభ్యంతరం లేదనేవాడు. ఈయన ఏం చేస్తున్నాడు ఇక్కడ ఆవిడ పేరిస్లో ఆవిడ సాధన జరుగుతుంది ఆ విధంగా అక్కడ. అది జరుగుతూ ఉంటే ఈయన ఇంకా గురువు అవుతూ లేడు ఇక్కడ ఉన్న ఒక గురువు ఒకటేమో వివేకానంద ఆ వాసుని వాసుదేవ స్వరమితి అని చెప్పి ఊరుకుంది. తర్వాత అది ఇంక లేదు, తర్వాత లింక్ ఏదైనా దొరికేదేమో ఈ అమనస్క యోగం వచ్చేసరికి అలా స్పోక్స్ అన్ని లోపలికి వెళ్ళిపోయాయి. ఇంకా ఆలోచనలు లేవు ఏమీ లేవు, ఇంక ఎక్కడికి వెళ్తాడు బండి కదా అక్కడ జామ్ అయిపోయింది అనమాట సాధనలో. అంతట ఆ జాగ్రత్తలో ఉందండి, అది కూడా అందరు కూడా చెప్పేది అరవింద వాళ్ళ జీవితంలో చదువుకోకుండా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా చోట్ల ఈ విధంగా జామ్ అయిపోతూ ఉంటాం మనం. అదే చాలా గొప్ప స్థితి అనుకుని సరే అరవింద అక్కడ అలా అలా తిరుగుతూ మృణాలిని అని అక్కడికి ఆయనకు ఇదంతా జరగకముందు పెళ్ళి అయిపోయింది మృణాలిని పుస్తకం వేస్తాడు. నువ్వు వచ్చిస్తే నా దగ్గరికి వచ్చే నాకేం అభ్యంతరం లేదు, నేనున్న పరిస్థితి ఇది, కానీ నువ్వు నాతో పాటు ఉండదలుచుకుంటే హాయిగా ఉండొచ్చు నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇది నా పరిస్థితుల్లో నేనెవరినో నువ్వెవరివో రాయేదో రప్పేదో నాకేం తెలియటం లేదు, వెళ్ళిపోతే ఘోరం ఉద్దేకం ఆయన పరిస్థితి అనమాట. అమరస్కయోగం కదా ఏమీ తెలిసేది కదా, చాలా పిక్యులర్గా ఉండేది బిహేవియర్ అని ఉత్తరం వచ్చాడు. ఆ ఉత్తరం ఎప్పటికీ మీకు ఆ ఫోటోస్టేట్ కాపీ చాలా పుస్తకాలు దొరుకుతుంటారు, ఇందులో గురించి పుస్తకాలు. మీరు ఎలాంటి వాళ్ళైనా సరే నేను మీతోనే కలిసి ఉంటాను, నాకే అభ్యంతరం లేదంటుంది. మళ్ళా సామ్యం రామకృష్ణపురం వచ్చి శారదా దేవికి ఉన్న సామ్యం చూడండి, అక్కడ నాకే అభ్యంతరం లేదు, దానికైనా నేను తింటూ ఉంటాను. అదృష్టంతో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు, అలాంటి వ్యక్తుల గురించి మనం తెలుసుకోవడం గుర్తు. సరే ఆవిడ వస్తుంది, సరే ఏదో జరుగుతుంది కాలం ఒకసారి. అప్పుడు ఈయనకి ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు మ్యాగజైన్ స్టార్ట్ చేద్దాం. అరవింద్ గురువు గారికి అలాంటి ఐడియాస్ వచ్చాయి చెప్పడం. అంటే ఆ సామ్యం ఎంతగా ఉంటుంది అంటే, అరవిందో అనే పేరు తీసేసాక తండ్రి శ్రీరామ శర్మ ఆచార్య అనే పేరు పెట్టేసి, మృణాలిని అనే పేరు తీసేసి, మాతా భగవతి దేవి శర్మాన్ని పెట్టిస్తే సరిపోతుంది కరెక్ట్గా. జీవితంలో ఏం తేడా కనిపించాలి అండి సంఘటనలో. అంతేత అక్కడికి వెళ్ళి ఆర్య అనే మ్యాగజైన్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి అందులో అతను ఈ అమరస్థాయిలో ఉన్నటువంటి అనుభూతులు అది ఇది ఈ కాలంలో దేశాన్ని ఎలాగా ఇండిపెండెన్స్ వైపు సాధించడానికి తీసుకెళ్ళాలని రాస్తూ ఉంటే, న్యాచురల్గా మరి ఇంగ్లీష్ వాళ్ళని వస్తారు కదా, నువ్వేదో అమరస్థాయిలో ఉండి కూర్చుంటే దాని అభ్యంతరం లేదు, ఇదంతా నువ్వు కష్టపడి ఈ శక్తిని అంతా తీసుకొచ్చి నువ్వు భారతదేశ స్వాతంత్రానికి వినియోగిస్తే నేను ఒప్పుకోము అన్నాడు. మళ్ళీ అరెస్ట్ చేస్తా, మళ్ళీ జైల్లో పెడతా అన్నాడు. సరే ఇక్కడ భారత చెప్పాడు, ఇక్కడ నన్ను మళ్ళీ వాళ్ళు జైల్లో పెట్టేబెట్టున్నారు, నువ్వు ఇంటికి పెడతావు అని రైట్ అనుకుంది. తప్పదా ఈ లోపల అతనికి ఎందుకు అనిపిస్తుంది పాండిచ్చేరి వెళ్తాడా అని. పాండిచ్చేరి అప్పుడు బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి భారత కాదు ఫ్రాన్స్కి సంబంధించింది. తెలిసిగా అక్కడ ఆవిడ రెడీగా తయారవుతుంది, ఆవిడ సాధన చేసుకుంటూ లేదా భక్తిలో చూస్తే ఆ లింక్స్ ఎక్కడో ఎలా తెలుపుతాడో. అప్పుడు ఎవరికి ఆవిడకి తెలియదు అరవిందం గురించి, అరవిందం తెలియదు ఆవిడ గురించి. ఇక్కడ ఈయన పాటలు ఇంత పడుతున్నాడు, అక్కడ ఆవిడ పాటలు ఆవిడ పడుతుంది చేస్తూ ఉండగా అక్కడ అగస్త మహర్షి తపస్సు చేసినటువంటి స్థలం ఉంది. అదే స్థలం పాండిచ్చేరిలో అదే స్థలంలో వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ కూర్చుని సాధన మొదలవుతాడు. ఒక సిరీస్ ఆఫ్ సాధనలు, ఆ సిరీస్ ఆఫ్ సాధనలు పడుతూ ఉంటే ఆయన ఏం గదిలో వచ్చి అదే పాడుపడిన ఇల్లే ఆయన దొరికింది. ఈ గురువు స్థితిగా వాళ్ళకి సంబంధించి దయ్యాలు కొత్త మాటలు కొత్త దొరకాలి దాన్నే అంచేత అక్కడ ఏంటో ఏంటిట ఈయన కూర్చుంటే ఇష్టం. అంచేత అక్కడ కూర్చుంటే రాళ్ళు పడుతుంది ఇంత మీరు సాధన చేసుకుంటుంటే డిస్టర్బ్ చేయటం. రాళ్ళు ఎవరు చేస్తున్నారో తెలిసేది కాదు, ఇప్పటికీ తెలియదు. ఆయన కూడా ఇక్కడ మాట్లాడకంటే అది పండగండి కాక సోళ్ళు వేసుకుంటా రాళ్ళు దానికి ఉంది అనుకుంటారు. సరే అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడున్న అరవింద ఆశ్రమ సెంటర్కి మళ్ళీ ఇల్లు మార్చుకున్నాడు. ఆ ఇల్లు వదిలేసి రాడి పడుతుంది. కానీ ఆ రాళ్ళ వల్ల ఎవరికి హాని జరిగేది కాదు. కానీ పాప అరవిందోకి పెద్ద ఇబ్బంది ఏమిటంటే వంట వాళ్ళు ఉండేవాడు కదా, ఆ రాళ్ళు పట్టుకు ఉంటే చూసి ఈ లోతులు కలిగించి సాధన చేస్తూ ఉండేవాడు వంట వాళ్ళు పెట్టుకునేవాడు. మా మొదట రాడి పడుతూ ఉండేది కప్ కప్పని వచ్చింటే ఏం చెప్తే వంటవాడు పారిపోయాడు. ఈలో అంటే చేసి కిరాల్సిస్తూ ఉండేది. సరే ఆయన చేస్తున్న సాధన అంతా మనాలి మీరు ఎందుకు రాలేదు నాకు తెలియదు. ఆవిడ అప్పటికి వెళ్ళిపోయింది అని తర్వాత ఐ డోంట్ ఆ లింక్ని అందించలేదు, స్ట్రిక్ అయింది ఏదో అయింది బాగా తప్పగా సొంతంగా ఏర్పడలేదు. కానీ ఆవిడ రాలేదు, ఆయన అక్కడే సాధన చేస్తూ ఉండేవాడు. ఇంకో భక్తుడు ఒకడు అప్పుడప్పుడే చేరాడు, వాడు కూడా ఈ రాడు పక్క అని చూసి పక్క వెళ్ళిపోయాడు. వద్దులో కానీ తర్వాత గురువు దగ్గర చూద్దాం అని మళ్ళీ ఆ ఇంకో చోట ఆశ్రమం లాంటిది మొదలెట్టాడు. ఆశ్రమం పెట్టలేదు, ఇంకా అరవింద ఆశ్రమం రాలే అక్కడికి అదే ఉండేవాడు ఒకటి. అదే టైంలో ఆవిడికి పేరుస్తూ ఉన్నటువంటి ఆవిడికి భారతదేశం చూడాలనిపించింది. భారతదేశం చూడాలనిపించి ఆ మెడ్రాస్ హార్బర్ యాత్రల నుంచి పాండిచ్చేరి ఎక్కడి నుంచి వస్తూ ఉంటే ఇంకా సముద్రంలో 2 మైళ్ళ దూరం వరకు కూడా ఈ అరవింద యొక్క ప్రతిస్పందన ఆవిడ పట్టుకోగలిగింది. అంతే మెడ్రాస్లోనే అక్కడ దిగుదామన్నాడు. భారతదేశం చూడటానికి వస్తే మెడ్రాస్లో దిగుదామనుకున్న ఆవిడ ఫ్యాక్ట్ అంతా చెప్తుంది, కాదు నేను ఇక్కడ దిగను, నేను అక్కడ ఏదో వస్తుంది వైర్లెస్, ఆ వైర్లెస్ మెసేజ్ ఆ ఆరా కూడా నా కృష్ణుడు దేను అంచేత ఆ కృష్ణుడు అక్కడ ఉన్నాడు కనుక నేను అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నేను ముందే చెప్పాను కదా ఆవిడ అదృష్టం ఏంటంటే ఆయన భర్త ఆవిడ భర్త చాలా డబ్బున్నాడు, ప్లస్ ఇలాంటి వాటికి అతను చెప్పేవాడు కాదు. అంచేత అతను సరైన ఫ్యాక్టర్తో మాత్రం మీకు కావాల్సింది ఏమిటో ఇంకో 100 పౌండ్లు ఎక్కువ ఇస్తాను అని చెప్పి ఈ పాండిచ్చేరి దింపారు. దిగి డైరెక్ట్ వచ్చేస్తున్నాడు, డైరెక్ట్ వచ్చేసి చూస్తే అని ఇదే రూపాన్ని నేను చూసుకొని చేయాలి అక్కడ ఆగిపోతుంది. రెండుపోతారు సరే ఇండిపో అంటాడు ఆ భర్త కూడా భర్తకు అన్ని మెడ చేరొచ్చేస్తాడు పాండిచ్చేరి. వచ్చేసాక ఆరు నెలలు ఉంటుంది అక్కడ. ఆ ఆరు నెలలు ఉన్నప్పుడు ఆ రాజు పట్టం అది ఇది అంతా దానికి దేవుడికి దేవతలు అంతా ఇవి చూడగలరు కదా, అది ఇల్లు చూడలేకపోయాడు, అమరస్క స్థితిలో ఉన్నాడు అక్కడికి ఏం తెలియదు, చూడాలన్నా ఏం కనిపించదు అక్కడ ఎంత బ్లాంక్. వాళ్ళు అదంతా చూసి వాటన్నిటిని సరిదిద్ది అయిన సాధనగా అనుకునేటువంటి వసతి అవి ఏర్పాటు చేసి కష్టపడుతున్న ఆవిడ కూడా కనుక ఫస్ట్ ఆశ్రమానికి ఒక కూతురు ఎక్కడ వేయించి మళ్ళా ఆ మూడో తర్వాత రమ్మంది కదా అనుకోండి మళ్ళీ ఆవిడకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంత సాధన కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఈ సాధన అంతా కంటిన్యూ చేస్తూ ఉండగా 26 నవంబర్ సంఘటన జరుగుతుంది. దానికంటే ముందే ఏమవుతుందంటే ఈయన ఆర్య మ్యాగజైన్ స్టార్ట్ చేసేస్తారు పెళ్లి చేయడం. దాని తర్వాత 2-3 నెలలో 6 నెలల తర్వాత ఆవిడ విడిపోయింది కదా, మళ్ళీ తిరిగి వస్తుంది 1 సంవత్సరం తర్వాత ఎప్పుడో తిరిగి వచ్చాక ఇంకా ఆశ్రమం డెవలప్ ఉంటే అది మీరు తీసుకుంటారని చెప్పి ఈయన దగ్గర ఉండిపోతుంది. శిష్యులు అప్పుడు మెల్లిమెల్లిగా జాలకం మొదలెట్టారు. శిష్యులు ఆ పూర్వగంధ సంబంధం ఉంది ఆయన దగ్గర జాలకం మొదలెట్టి అరవింద ఆశ్రమం అనే పేరు అది పెట్టాక మెల్లిగా అక్కడికి బాగా ఫేమస్ అయిపోతాడు అరవింద రామహర్షి. అరవింద గ్రూప్ లాగా వర్క్ చేస్తూ ఉంది. ఆవిడకి చేస్తున్నప్పుడు ఈవిడ మళ్ళీ తిరిగి వచ్చేసింది కదా, తిరిగి వచ్చేసి వీళ్ళిద్దరు ధ్యానంలో కూర్చున్నప్పుడు నిన్న రాత్రి చెప్పాను కదా అది బంగారు బ్రహ్మ తరుపులు తెచ్చుకోవటం అదంతా తెలిసింది. ఇదంతా ఏమిటి అని అనుకున్నా ఈవిడికి ఆ అబిలిటీ ఉంది, అందులో అరవింద ఒక అబిలిటీ లేదు కానీ ఈవిడికి ఆ శక్తి ఉంది కనుక ఆవిడ రీసెర్చ్ చేస్తుంది అన్నమాట. అది మొత్తం అంతా ఏంటి తలుపులు ఎంత ఏంటి ఇంత ఎక్కడ చేస్తుంది అయితే ఆ కృష్ణ కాన్షియస్నెస్ కిందకి దిగింది అని. ఆ కృష్ణ కాన్షియస్నెస్ కిందకి దిగింది అనే మాటకి అరవిందోకి తెలియదు, సత్యాబాబుకి అని నా మదర్కి తెలియదు. కానీ వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ ఏంటి అంటే అప్పుడు మనిషి ఆత్మతత్వము కలిగిన వాడు కనుక ఆ ఆత్మతత్వము వల్లే భూమి ఏర్పడింది కనుక భూమిలో నాశనం ఎందుకు ఉండాలి, మృత్యు ఎందుకు ఉండాలి, భూమిలో కూడా మృత్యు లేకుండా ఉండాలి. అది సుప్రామెంటల్ రీసెర్చ్ అరవింద యొక్క రీసెర్చ్ అంతా ఏంటి అంటే మనిషి కూడా అమరుడైపోవాలి అని అయిపోవాలి అని చెప్పుకుని సావిత్రి కథ ఆయన గుర్తొస్తుంది పురాణాల్లో. ఆ కథను పట్టుకుంటాడు సావిత్రికి. సావిత్రి కథ మీకు అందరికీ తెలిసిందే కదా, ఆ సావిత్రి కథలో సావిత్రి సత్యవంతుడు 1 సంవత్సరం కాలంలో జరిగే సాధన అంతా చెప్పించుకుని ఆ 7 పదాలు దాటి 8 గంటపడి చివరికి సత్యవంతుడి ప్రాణాలు లాక్కుని వస్తుంది. ఆవిడ లాక్కుని వస్తుంది అంటే ఏంటి, మళ్ళా ఏ శరీరం అయితే వీడు వదిలేశాడో అదే శరీరంలో ఆకుని మళ్ళా ప్రవేశపెట్టడం అంటే భూమి మీద అమరులు ఉండటము సంబరమే అని ప్రూవ్ చేస్తాడు అక్కడ. ఆ రోజు నవంబర్ 24, 1926 అంతటా సుప్రమంతం డిసెంట్ అయింది అంటాడు. అదే టైంలో సత్యసాగర్ కూడా దిగాడు. అది ఇంటికి నుంచి ఏదైనా ఉందో లేదో మేము తర్వాత ఆలోచించి ఇంట్లో గుర్తుంది. ఈ సాధన అరవింద యొక్క సాధన కనుక మొత్తం మనం చూస్తూ ఉంటే అరవింద ఒక మాట్లాడతాడు, ఋషులు ఒక చోటకి వెళ్ళి ఆగిపోయారు, వేదాలు ఒక చోటకి వెళ్ళి ఆగిపోయాయి, అంతట భారతీయ ఆధ్యాత్మికత ఆగిపోయింది, వేదాన్ని మాత్రమే నమ్ముకోవటం వల్ల చాలా పెద్ద పెద్ద వచ్చాడు భారతీయ ఆధ్యాత్మిక అరవింద. అంతే చాలా మందికి అరవింద నచ్చాడు. అరవిందోనే ఒక విధంగా భూసనాన్ని చేశాడు. అసలు అరవింద గురించి ఎవరికి తెలియదు అసలు యాక్చువల్గా ఆయన ఉన్నంత వరకు ఆ తపశక్తి అది ఉంది కనుక ఆ ఆకర్షణ ఉండేది. వేదాలు అవుతా ఇవ్వమేమవుతా అని వెళ్తూ ఉండేవాడు ఆయన దగ్గరికి. కానీ ఏ వ్యక్తి అయితే అసలు వేదాల స్థాయిని నేను అధిగమించాను అని చెప్పటం మొదలవుతాడు నచ్చదు భారతీయులు నచ్చలేమే నచ్చదు అంతే కదా. అంచేత అరవింద యొక్క జ్ఞానము కానీ అరవింద యొక్క సావిత్రి పుస్తకం కానీ పెద్ద ప్రాచుర్యం పొందలేదు. కానీ అరవింద సావిత్రిలో ముఖ్యమైన లైన్ చాలా గొప్పగా ఉంటుంది. ఒకే ఒక సెంటెన్స్, ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ డాన్ వెన్ డాగ్స్ అవే అని స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ చూడండి గురుగారు ఆత్మగడిలోని మొదటి సెంటెన్స్ చూడండి, మీరు రెండింటికి ఎంత సామ్యం ఉంటుందో తెలుస్తుంది. ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ డాన్ వెన్ డాగ్స్ అవే అంటే అర్థం ఏంటంటే మీ కథలు ఇంకా సూర్యోదయం కాలేదు, దానంతా అర్థం ఏంటంటే సూర్యోదయం కంటే ముందు కాలం, రెండు బ్రాహ్మణ ముహూర్తం తర్వాత సూర్యోదయానికి ముందు కాలం. ఆ టైం ఎలాంటి దేవతలు నిద్రలు వేసే టైం రేపుజాను. దాన్ని గురువుగారు ఏమన్నా అంటే సౌభాగ్య సూర్యోదయం అంటే మీకు ఫస్ట్ సెంటెన్స్ ఎంత సామ్యం ఉంటుంది అంటే సాహిత్యంలో దాంట్లో కూడా. కానీ అక్కడి నుంచి అనేక మంది అనేక రకాల ట్రాన్స్లేషన్ చేశారు దానికి. మనం డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏం చేస్తామంటే అందరూ నిద్ర లేచేవాళ్ళ దేవత నిద్రపోతే కదా అసలు నిద్ర లేచేవాళ్ళు అంతే కదా. అక్కడ అసలు అరవింద సావిత్రి అర్థం కానిది, అరవింద యొక్క రహస్యాలు అర్థం కానిది, సావిత్రి అనే పుస్తకం అర్థం కాకపోవడానికి కారణం ఏంటి అంటే అదే సెంటెన్స్ మనం ఎప్పుడు ఆలోచన విధంగానే చదివిస్తాం. 2 ట్రాన్స్లేషన్ నేను చెప్పాను కదా, పెట్టగోడ రిజిస్టర్ ఆఫీస్లో స్వయంగా నేను రిజిస్ట్రేషన్ టైంలో చదివాను, నేను ట్రాన్స్లేట్ చేసుకున్నాడు. పిట్ట కూడా అబ్బాయి బాగాలంటే నేను వాటితో చెప్తున్నా కూడా థెరపీకి వాళ్ళంటాను మా ఇంట్లో రిజిస్ట్రేషన్ చేయాలి. అక్కడ ఏం రాసింది చూడండి, మీరు నేను కెమిస్ట్రీ వాళ్ళు మీకు ఇంగ్లీష్ చేయాలి. ఇదే ఇదే అంటే సైన్స్ ఆడిపేసిన ఇంగ్లీష్ చాలా యాక్చువల్గా లాస్ట్ పక్కన కాస్త పెట్టకూడదు, చాలా కష్టాలు వస్తాయి అది. అలాగే ఇట్ ఈస్ ద టైమ్ విన్ డాట్స్ అవే దేవతలు నిద్రలేచే టైం ఏంటి అంటే మన దేవతలు నిద్రపోతారు, మన గురువులు కూడా పౌళిక సేవ చేస్తారు. ఎంత ఆనందంగా ఉంటుందో మన బ్రహ్మాండంగా మన దేవతలు నిద్రపోతుంది. అసలు ఆయన నిద్రపోగొట్టుకో కలిగాక కనుక భారతదేశ స్థితికి ఎదిగిందేవతలు. అసలు ఆ కాన్సెప్ట్ ఆలోచన రహిత స్థితి ఎలా ఉందో ఊహించండి. ఒక దేవత నిద్రపోవటం ఏంటి, ఎలక్ట్రిసిటీ
నిద్రపోతుంది,
ఎంత పాటు లేదు అని ఇక్కడ కడు పెట్టి నిద్రపోగలరు అంతే కదా. ఒక పక్కన రకపాటు లేదు అంటాం మనం, మనం నిద్రపోగొట్టేస్తాం, పౌలింపు సేవ చేస్తాం, మన పౌలింపు గొడవలు. అంటే ఏంటి, దేవతల స్థాయికి మనం ఎదగడం కాదు, మన స్థాయికి దేవతలు మనం చేసే పని ఎందుకు దేవతలు పెడతాం, నివేదన చేస్తామంటే ఆనందం అర్థం చేస్తాం. మానే మనం చెప్పటం నైవేద్యం పెట్టండి, కానీ నైవేద్యం మనం ఎందుకు పెట్టినా తెలుసు పెట్టిన కానీ దేవుడికి ఆహారం కావాలి అనే భ్రమత పెడితే పాత్ర చాలా
కష్టం.
ఆ పుస్తకం స్టార్ట్ చేయటం ఉన్నటువంటి ఇంకో తమాషండి ఆ పుస్తకం ఏంటి అంటే రాయలేదు ఆయన. టైపరేటర్ ముందు కూర్చుని వాళ్ళు తల మూసుకొని ఇలా వేలు పెట్టి టైపరేటర్ టైపు తీసాక దాన్ని కరెక్ట్ చేసేవాడు. ఇది నువ్వు ఒక సెంటెన్స్ చూసుకోండి, టైపరేటర్ కూడా వేటి అంతే తప్ప ఏది అది కూడా అంటే ఫాస్ట్గా టైప్ అయిపోయాడు. పేజీలు పేజీలు రిజర్వ్ రిజర్వ్ లాగేవాడు. ఆ విధంగా అలా రాశాడు. ఆ రాయటం దాంట్లో ఉన్నటువంటి విశేషం, సావిత్రి దాంట్లో ఉన్న విశేషం కనుక మనం తెలుసుకోదలుచుకుంటే అందులో ఏం చెప్తాడు అంటే, భౌతిక జీవితంలో మానవుడు ఈ పంచేంద్రియాల యొక్క దేవత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు. పంచేంద్రియాల యొక్క దేవత్వాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే వీడు దేవుడు అయిపోతాడు మనిషి కూడా. అది పంచముఖి గాయత్రి సాధన కింద తర్వాత పనులు చెబుతుంది గురువు గారి చేతిలో. కానీ ఆయన పంచముఖి గాయత్రి సాధన అనే పేరు ఏం పెట్టలేదు, సావిత్రి అని పేరు పెట్టాడంటే పేరు పెట్టి ఇంకేదంతా చుట్టూ వస్తారన్నమాట. ఇందు అది వీటిని మీకు దేవత్వాన్ని ఎలా చేయాలి అంత మనం మళ్ళా గురువు గారు చెప్పిందే మనం చెప్పుకుంటాం కనుక దాని గురించి మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు. కానీ సావిత్రి పుస్తకంలో ఉన్నటువంటి వాటిలో మనం చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటి అంటే, ఋషులు చెప్పినటువంటి వేదము ఎక్కడి వరకు వెళ్ళి ఆగింది అంటే, మీరు ఆనందమయ కోశాల వరకు వెళ్ళి మీరు క్షణం నిరంతరము ఆనందాన్ని అనుభవించే స్థాయికి ఎదగలరు అంతవరకు చెప్పారు ఋషులు. అంటే పంచదోష సాధనలు కూడా అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ ఆనందమయ కోశాన్ని గడిపితే ఇంకా మీరు ఎక్కువ ఆనందమయ బ్రహ్మానందంగా ఉంటుంది కనుక ఇంక మీరు ఏమీ చేయక్కర్లేదు, అయిపోయింది అక్కడితో సాధన అయిపోయింది, మీరు ముక్తి చెందారు, ఇంకేమీ లేదు, మీకు నయా ధర్మ రాహిత్యం వచ్చేస్తుంది అంటారు. అక్కడ అరవింద మొట్టమొదటిసారి ఎదురు తిరుగుతాడు ఆ హిందూ కాన్సెప్ట్కి. మనమే ఎదురు తిరిగిన చాలా సార్లు, మన కృష్ణుడే ఎదురు తిరిగాడు మన వినంతాలు. కృష్ణుడు ఏంటి, అవతారం వచ్చి కదా, దేవత్వం కదా, మరి జన్మరాహిత్యం ఉన్నవాడికి జన్మ ఎలా వచ్చింది అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఒకసారి గుర్తులు ఈ జన్మరాహిత్య స్థితిలోనే ఉంటారు కదా, మరి మళ్ళా వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు, మళ్ళా జన్మించుకున్నారు కదా, జన్మరాహిత్య స్థితిలో ఉన్నవాళ్ళు ఎందుకు జన్మ ఎత్తాలి ప్రశ్న ఇక్కడికి మనం వేసుకుంటే చాలా మనకే అనుమానం వచ్చి మన జన్మం మీద మనకే అనుమానం వస్తుంది. కానీ నేను హిందూ ధర్మం మీద అనుమానం ఎందుకు రాదు అంటే మనకి దానికి ఆన్సర్స్ గురువు గారు ఇచ్చారు మన తర్వాత. ఇంకోటి ఏంటి, కృష్ణుడు అవతార మూర్తిగా వస్తే మన రాముడే కృష్ణుడుగానే ఇలా మనం అనుకుంటే ఫరోసారి పుట్టినట్టు. ఎనిమిదోసారా కృష్ణావతారం ఎనిమిదో ఉంటాయి, ఎనిమిదోసారి పుట్టినట్టు. కానీ కృష్ణుడు స్వయంగా ఏం చెప్తాడు, బహుని మీ వ్యతీతానే జన్మాన్ని తలచార్జున, నువ్వు ఎప్పుడు పుట్టావో నేను అప్పుడే పుట్టాను, నేను పుట్టినప్పుడే నువ్వు పుట్టాము అన్నాడు. కొంతమంది అడగడం మొత్తం ఇంకో జన్మ నాశనం అయిపోయింది అక్కడ. ఇంకేత నాశనం అయిపోయింది అంటే అర్జునుడికి జన్మరాహిత్య స్థితి రాలేదు, తెలుసు కదా మనకి అది ఇంత ముక్తి పొందలేదు అర్జునుడు. కృష్ణుడు సరే అవతార మూర్తి కనుక ఏదో ఎప్పుడో జన్మరాహిత్య స్థితిని పొందించాడు. పొందిన వాడు అర్జునుడు ఎప్పుడెప్పుడు పుడతాడో అప్పుడప్పుడు మళ్ళీ కృష్ణుడు పుట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. ఆయనే చెప్పాడు మరి అది మనం కల్పించింది కాదు కదా, పాపం మన వాడు ఆలోచించారు కనుక ఆ శ్లోకాన్ని అక్కడ ఉంచారు, లేకపోతే అది తక్కువ శ్లోకం అని ఎత్తి పారేసేవారు. మనకి ఇప్పుడు పాయింట్ దొరికేది కాదు ఆయుర్వేదికి, అలా చాలా శ్లోకాలు ఎగిరిపోయాయి రామాయణంలో వాటిలో కూడా. ఈ అర్థం కన్ఫ్యూజ్ అయితే దాన్ని అలా ఉంచేస్తే తెలిసేవాడు ఎవరైనా వస్తే అర్థం ఏంటి చెప్పడానికి బాగుంటుంది. ఎక్కడైతే ఇలాంటి కాంట్రడిక్షన్స్ వచ్చాయో ఆ శ్లోకాన్ని ఏర్పడేశారు చాలా చోట్ల. ఇక్కడ కాంట్రడిక్షన్ కనిపించలేదు అని చేత వాళ్ళు ఇచ్చేసారు. కాంట్రడిక్షన్ కనిపించని నేను చాలాసార్లు ఏ సినిమా చూసాను నేను, జయదేవుడు కదా, జయదేవుడని ఒక రాజు ఆ స్థానంలో ఉంటాడు. ఆ స్థానంలో ఉంటే జయదేవుడు భార్య గురించి చాలా ప్రభుత్వాలు నేచురల్గా మహారాణి గారి తోట వస్తుంది. నేచురల్గా అంటే ఆయన భార్య గురించి ప్రభుత్వాయి అంటే చాలా ప్రతికూలత. ఆవిడ ఆవిడ అంటే ఏమనుకున్నా ఆవిడ లాంటి అసలు మనిషి ఉంటుంది అంటారు. తర్వాత టెస్ట్ చేద్దామనుకుంటున్నాను, రాజుగారు ఒకసారి వేటకు వెళ్తామంటే జయదేవుని కూడా తీసుకెళ్ళమంటాడు. అంటే జయదేవుడు అంటాడు అప్పటికీ అదేంటో వేటకి నేర్చుకుంటాను కాదులే, అడవిలో మంచి రమ్యమైనటువంటి ప్రాకృతిక సేవలు జరిగి ఉంటాయి కదా అని చెప్పి అవి చూసుకుని పాఠం రాసుకొని నేను వేట ఆడుతూ ఉంటాను తీసుకుపోతాడు రాణిగారు చెప్తున్నాను. వాళ్ళు వెళ్ళిన అరగంటకి రాణిగారు పద్మావతి దేవి అంటే జయదేవుడు భార్య దగ్గర వచ్చి పాఠకులు కబుర్లు చెప్పగానే ఒక దాసిని పరిగెట్టుకునిచ్చి కొంపలు అంటుకుపోయాను. జయదేవుడి నింపుని మూతపరుచుకుని తీసుకెళ్ళిపోయింది. అలా అయిపోయిన దానికి అక్కడ ఘటరామని పెట్టిస్తున్నారు సినిమాలో. కాస్త వెనకాల ఉన్న కుర్చీ అది కూడా అర్థముఖతో పెట్టారేమో, అర్థముఖ కూడా పట్టుకుంటుంది పడిపిస్తే కల్లా చెరువుడు కారణంగా పెడుగుతుంది. నేనేది మౌతాలి చెప్తే నిజంగానే పైకి వెళ్ళిపోయింది లేని సరే ఇలా జయదేవుడు తిరిగి వస్తాడు సాయంత్రం. రాజుగారు కొన్ని మంది పెట్టింది దాన్ని చెప్పారు ఆవిడంతా గొప్పదండి. జయదేవుడు ఏమంటారు, ఏమంటే పద్మాలే అంటారు కానీ ఇక్కడ మనం ఆలోచించిన పెద్ద పొరపాటు ఏంటి అంటే అప్పుడు పార్టీ వచ్చానికి డైరెక్టర్ గారు చూపిస్తారన్నారు మనకి. కానీ నేను ఎప్పుడు నేను చెప్పేది గాయత్రి పెద్ద వాళ్ళకి ఏంటి అంటే అసలు ఇక్కడ తప్పు చాలా ఘోరమైన తప్పు ఏం జరిగింది అంటే జయదేవుడు పట్టుకున్నారు అక్కడ. ఎవరో చెప్తే వీడు పడిపోయింది అంటే అసలు వీడు పార్టీకి వచ్చే ఏముంది తప్పు అక్కడ, ఆయన బతికే ఉన్నాడు కదా అసలు నిజమైన కదా గురువు గారు చెప్తారు. ఏంటి అంటే కాశ్మీర్లో ఒక రాజ్యనికల్లో చాణక్యులు టెలిఫోన్ జరిగిన అక్కడ గురువు గారు చెప్పింది అంటే అందుకు చాణక్యులు చెప్పారు కంటే గురువు గారు చెప్పారని ఈక్వేషన్ ఏర్పడుతుంటే కదా. ఇచ్చట చాణక్యుడిగా ఉన్నప్పుడు అతను ఒక పుస్తకం రాశారు అర్థశాస్త్రం కౌటుంబం అర్థశాస్త్రం చాలా ఫేమస్. ఆ పుస్తకం కోసం అలెగ్జాండర్ కూడా ట్రై చేస్తాడు ఆ పుస్తకం తీసుకుపోవడానికి కృతజ్ఞత లేదు. అయితే ఇంకా చాణక్యుడు చాణక్యుడు స్థాయికి అదక్క ముందు ప్రొఫెసర్గా ఉండేవాడు అక్కడ వరాందాలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉండేవాడు చదువుకోవడానికి. కాశ్మీర్ రాజ్యక్ కుమారుడు కూడా వచ్చి అక్కడ చదువుకుంటూ ఉండేవాడు. ఏదో మాటల సందర్భంలో ఆ కాశ్మీర్ రాజ్ కుమారుడు చెప్పారు మా వంశంలో అక్కడ నుంచి రేపు సార్ అసంభవం జరగదు, మేము ఎంత నీలంగా నాచురల్గా బతుకుతామంటే అకాల నుంచి అనేది క్వశ్చనే లేదు, మాకు వందేళ్ళు బతకాల్సిందే ఏదైనా సరే అంటే చాణక్యుడు కదా ఆ సైంటిఫిక్ బేసిస్ విలువగా ఆధ్యమం నుంచి ఉంటాం కదా ఎవరైనా చెప్తే నమ్మకం అది లేదు కలుగుతున్న ఆయనకి. సరే టెస్ట్ చేద్దాం అనుకున్నాడు. టెస్ట్ చేద్దాం అనుకుని ఏం చేశాడు, ఒక వ్యాప్తాన్ని నుండి పరిచిస్తాడు నవంబర్ నుంచి వెళ్ళి కాశ్మీర్ దాచి చూసినాడు యాక్సిడెంట్లో వెళ్ళిపోయాడు. వెళ్ళిసారి ఏం చేస్తాం చెప్పాడు. సరే వాడు అంటాడు ఇరకాలం ఒక రోజు రెండు రోజులు కాదు కదా ఏదో రెండు నెలలు రెండు మూడు వారాలు వెళ్ళి అక్కడ చెప్పు రాజుగారు సభలో కూర్చొని ఉన్నప్పుడు ఈ నిన్నో చెప్తారన్నమాట ప్రొఫెసర్ గారు చదువుకోవాలంటే మీ ప్రొఫెసర్ కూర్చుడు అయ్యామన్నమాట. అక్కడ చచ్చిపోలేదు మీరు ఇప్పుడు భక్తులు చూసి వచ్చిపోతాము రాజుకి వెళ్ళి ఉంటాడు నిజమే, నువ్వు చూపిస్తున్న భక్తులు మా యువరాజు నిజమే, దాని భక్తులు అందుకుని భక్తులు అంటుకుని ఉన్నది నిజమే, కానీ నా కొడుకు మాత్రం రాలేదు బ్రహ్మానందం అవుతాడు రాని అంతకంటే ఎక్కువ సంభవంగా అది జరగదని చెప్పి మీ గురువుతో చెప్పి మళ్ళా పట్టుకొస్తాడు. చాణక్యుడు చచ్చిపోయేది కూడా చాణక్యుడు ఇక్కడ చూద్దాం అనే రియాక్షన్ ఎలా ఉంటుందో అని కదా ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి దాని తర్వాత రివర్స్ గేర్లోకి వస్తాడు. ఈ వీడి నమ్మకం ఎంతుందో చూడాలి కదా, ఇప్పుడు చెప్పడం కాదు కదా ఈశ్వరుడు తెరవేస్తే ఈశ్వరుడే అంతా చూసుకుంటాడు అని చెప్పి మళ్ళా మనకి రేపటి ఎలా అనే ప్రశ్న ఉద్భవిస్తూ ఉంటుంది. మిగతా స్పీచ్ ఇంటికి రాదు కదా. అలాగే ఈ రాజు కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడో అని చూసుకుని అక్కడి నుంచి కబురు వచ్చినట్టు వేషం వేసుకుని ఒకడు వస్తాడు అనమాట. చెప్తారు ఇలాగా రాజు తర్వాత పట్టాలు చెప్పారు ఏ రాజు కదా కొంచెం కొత్త ఇతను కదా చెప్పండి పట్టాలు చెప్పారు అని చూడాలి అని అంటే డైరెక్ట్గా చెప్పచ్చు కదా మా నాన్న ఇలాంటి వేషాలు ఏంటో ఇందుకు అని చెప్పి నవ్వుకుంటూ పోతాడు. అది తెలుసండి ఏం లేదండి మీరేం గాబరాపడుతుంది ఈయన పక్క కూడా వచ్చిపోతారు చాలు ఏమి గాబరాపడక్కర్లేదు ఏమి మ్యాక్సిమం ఏం జరిగిందంటే నేను చూడాలనిపించి ఉంటుంది మామూలుగా అయితే నేను చదువు వదిలిపెట్టి రాను కదా ఇది మెడికల్ సర్టిఫికేట్ అది లేని సృష్టించుకుని కొన్ని వస్తా అలాగే వాడు తెలుసుకుంటాడు అని చెప్పి వెళ్తాడు తను తిరిగి వస్తాడు తను చాణక్యుడు అది రియల్ నమ్మకం అంటే వాళ్ళ సిద్ధాంతం మీద వాళ్ళ దాని మీద నమ్మకం అంటే అలా ఉండాలి కానీ ఎవరో పరిమేష్ చెప్పింది అందులో పరిమేష్ చెప్పింది కొన్ని ఈ బయటకు వెళ్ళిన బట్టలు ఎవరైనా వచ్చి చెప్తుంటే ఇంకా న్యాచురల్ అంటే ఇది ఆలోచన శైలి తెచ్చుకోవటం కూడా గాయత్రి పదహారు వాళ్ళకి ముఖ్యమైనటువంటి లక్షణం అది తెచ్చుకోండి. చెప్పిన విన్న ప్రతిఘడ నమ్మద్దు మీరు మీరు స్పిరిచువల్గా కాదు దాని వెనకాల చెప్పినది చెప్పినట్టు చేస్తున్నారా లేదా ఆచరణ ఉందా లేదా అన్నది చూసుకుంటూ ఉంటే మనం కాస్త సేఫ్గా ఉంటాం. ఎందుకంటే ఇలాంటి కథలు అనేక ప్రకారంగా ఉన్నాయి. ఏదైతే వివేకానంద రామకృష్ణ పరమహంస కూడా ఇలాంటి కథ పెట్టారో నేను గుర్తున్న మీకు నేను చెప్తా ఉంటాను ఇప్పుడు డబ్బు విషయంలో ఎప్పుడు కాదు అది జరిగి ఉండదు. అది జరిగింటే నాకు రామకృష్ణ పరమహంస అక్కర్లేదు వివేకానంద అక్కర్లేదు. ఎందుకంటే డబ్బు ఎక్కడో కింద ఏడో ఏడు కొరలు వేసిన దాంట్లో కింద ఎక్కడో ఒక రూపాయి పాయింట్ పెట్టాట మంట 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 నాకు చెప్పాను నేను ఆరుస్తూ ఉంటాను కాదు చెప్పి పెడుతున్నారని చూడలేదు ఇద్దరు పరిస్థితి అని చేత వెళ్ళారు తప్పలేదు. అయితే కానీ అంటే అది ఇమిటేట్ చేస్తే నేను ఆడవాలి కానీ అది ఆరో కోరని చెప్తున్నాను. అంతే అక్కడ పెడితే ఏం చేసేస్తారు ఆకృష్ణ మంచమంట నేను తప్పవాలి రెండో రోజు వివేకానంద మొహం చేసుకుని నాకు రివ్యూలు ముందు దొరికేదాన్ని అసలు రామకృష్ణ పరమహంస ఏ స్థాయి కలిగిన వ్యక్తి డబ్బు మట్టి అంతా సమానమైన స్థాయికి వ్యక్తికి నీ రూపాయి నీకు దొరికితే అక్కడ మండిపోతే ఇంకా నీ సాధన ఎక్కడేం పెట్టి నీ సాధన ఏమైంది ఇంకా నీకు తెలుస్తూనే ఉండగా అక్కడ రూపాయి కాసి పెట్టారు తెలుసు తప్పది. వివేకానంద కూడా అలాంటి ఎక్స్పెక్ట్ చేయడు. వివేకానంద స్థాయికి వ్యక్తి ఆ వివేకానంద జీనియస్ ఉందే ఇలాంటి టెస్టులు పెట్టదు. పెట్టుంటే బ్రహ్మాండమైన టెస్ట్ పెట్టింది తయారీ బాబా దగ్గర రామకృష్ణ పరమహంసను రాయించి బాధిశాడు చచ్చిపోయాక ఆ స్థాయి వాయింపు ఉండాలి. కానీ గురు శిష్య సంబంధంలో రూపాయి పాయింట్ పెట్టి నీకు అర్థం కలుగుతా జీవిత కానీ అవి కథల ప్రచారం ఉంది. అందుకు నేను చెప్తున్నాను ఎంత ఎందుకు చెప్తున్నానంటే మీరు కరెక్ట్ యాంగిల్లో ఆ గాయత్రి ఆ ప్రకృతి ఆ ప్రజ్ఞ ఎంత ప్రఖర ప్రజ్ఞ అని గురువు గారు తన దాని మీద రాసుకున్నారు అది తీవ్రంగా ఉండాలి. అనాలిసిస్ చెప్తుంది కరెక్ట్గా ఉందా లేదా. ఇది గాయత్రి సాధనలో రహస్యం. అసలు ఈ ఇంద్రియాలన్నింటినీ గురించి కూడా సాధన గురించి చెప్పుకుంటూ ఈ ఆనందమయ స్థితిలో ఉన్నటువంటి సాధకుడు పరమావధి పొంది జన్మరాహిత్యం చెందుతాడు అన్నది తప్పు. జన్మ రాహిత్యం చెందటం అంటే కూడా ఒక విధమైనటువంటి బంధమే అంటాడు లాజిక్ చూడండి. అక్కడ అరవిందుడు ఇచ్చంటే జన్మ రాహిత్యం చెందాయంటే ఇంకా నువ్వు పుట్టలేవు. పుట్టలేవంటే నీ మళ్ళీ అడ్డొచ్చింది కదా. యూఆర్ లిమిటెడ్ నీ ఇష్టం చేసి నువ్వు స్వతంత్రుడు కాదనమాట. ఇంకా పుట్టదలుచుకుంటే పుట్టాలి, పుట్టకూడదు అనుకుంటే పుట్టకుండా ఉంటే స్వతంత్రమైనట్టు కదా. లెక్క నువ్వు ఏ స్థాయికి ఎదిగిపోయాను కావాలనుకున్నా పుట్టలేని స్థాయికి నువ్వు ఎదుగుతా అది ఎందుకు అది అవసరం. అది అది కరెక్ట్ స్థాయి కాదు, ముక్తి కాదు. అది అది కూడా ఇంకో రకమైనటువంటి ఆనందం అనే కర్మంలో మీరు ఇరుక్కుపోతున్నారు. అక్కడ ఇరుక్కుపోకండి. నిజమైన సాధన ఏంటి అంటే ఆ దేవత్వాన్ని ఆ ఆనందాన్ని భూలోకంలో దిప్పండి, ఆ స్వర్గాన్ని భూమి మీద దిప్పండి. ఆ స్వర్గాన్ని భూమి మీద దిగండి అనే పదాన్ని ఇక్కడ ఈయన వాడుతుంటాడు గురువు అంటే కదా. ఆ సినిమాడికి మీకు చాలా కనిపిస్తాయి అరవిందో దాంట్లో సినిమాడికి. కానీ తేడా ఏంటంటే అరవిందో చెప్పింది ఐదింద్రియాలను ఉపయోగించుకోండి, ఈ ఐదింద్రియాల శక్తిని మీరు ఉపయోగించుకోండి అని చెప్పి ఐదింద్రియాల శక్తిని వర్ణించడానికి సావిత్రి అనే పద్యంలో దీంతో స్టార్ట్ చేస్తారు. కనుక ఇంద్రియాల శక్తిని అశ్వపతి అనే రాజు నుంచి స్టార్ట్ అవుతుంది కదంతా. అశ్వపతి అంటే రాజు అనే అర్థం కూడా ఉంది, ఇంకో అర్థం కూడా ఉంది. అశ్వపతి అంటే మనస్సు, మనస్సుని మైండ్ పవర్ దూరంలో తెలుస్తారు కదా. ఇంకా ఈ యాంగిల్ ద్వారా మనస్సు వీటిని వీటిని అలా ఎలా ఉపయోగించుకుంటారు, సాధన ఎలా చేసుకుంటారు, ఇదంతా కూడా గాయత్రి మహావిద్యాల మూడో భాగంలో సావిత్రిలో చెప్పిన దాన్ని హిందీలో చెప్పాడు గురువు గారు. ఇంకా గాయత్రి మహావిద్యాల మూడో భాగం మొదలెడతాం మనం ఈ ఐదు రోజులు నేను పూర్తి చేయడం ఉంటుంది మొదలెడతాం. ఇప్పుడు అది ఏ కోరుకున్నా మొదలెడదాం అనుకుంటున్నాను. ముందుగా కొన్ని సాధనలు మనం చేద్దాం చిన్న చిన్న ఈ సాధనలు అవి చేస్తున్న దాంట్లో అన్నిటికంటే చాలా గొప్పదైనటువంటి సాధనలుగా వచ్చేటటువంటి కొంచెం ఈ సాధనలో వచ్చేటటువంటి క్రైసిస్ పాయింట్ అంటూ ఉంటాము. ఈ అన్నం అది ఉడుకుతున్నప్పుడు అది 20 నిమిషాలు ఎంత అయిపోయాక క్రైసిస్ పాయింట్ వస్తుంది. ఆ టైం అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండకపోతే కదలకూడదు. 30 తింటాం చేయలేదు ఉన్నాగానే ఇంకా ఎక్కువ అయిపోతే మాడిపోవటం ఏదో జరిగిపోతుంది కదా. అలాగే ఒక క్రైసిస్ పాయింట్ సాధకుడి జీవితంలో కూడా వస్తుంది. ఆ క్రైసిస్ పాయింట్ ఎక్కడొస్తుంది అంటే వాడి శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరానికి వెళ్తానికి చేసే ప్రయత్నం ఎప్పుడైతే మనుషులను ఇంకో శరీరంలోకి వెళ్ళిపోవాలి. అరవింద సాధన, గాయత్రి సాధన, సాధన ఎక్కడికి తీసుకొస్తుంది అంటే నువ్వు మనం ఇంకో శరీరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉద్యోగించే బలాలు పడితే పడకపోతే మళ్ళీ మనం అందరం 24 సంవత్సరాలు కలుసుకుందాం అప్పుడు పరిస్థితి అదన మళ్ళా టైం అప్పుడు తీసుకుంటే ఇది అధికారం కాదు. అది సావిత్రి సత్యానికి కదా క్రైసిస్ పాయింట్ ఇప్పుడు మళ్ళీ వచ్చింది మనకి. ఈ క్రైసిస్ పాయింట్ ఎక్కడ వచ్చింది అంటే ఈ శరీరాలు మారడం, ఆత్మలు మారడం ఈ పదాన్ని మనం ఎప్పుడు కూడా మనిషి గాంధీకి లక్షకుడు నాకేడు తెచ్చిపోయాడు వాల్మీకి పుట్టాడు కదా. దివమంగళుడు సూర్యదాసు వాళ్ళు చచ్చిపోయారు భక్తులు పుట్టారు. అది అసలు అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మీరు అసలు ఇంకో వ్యక్తిగా మాట్లాడతారు వాడు చచ్చిపోయి మళ్ళీ ఆ శరీరంలోని దూరేడానికి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ ప్రజ్ఞ అన్నది కన్ఫ్యూజ్ అయిపోతారు. అసలు అక్కడ అరవిందో చెప్పదలుచుకుంటారు ఆ సత్యవంతుడే మళ్ళా బ్రతికాడు. కానీ ఆ సత్యవంతుడు లేడు ఇంకా ఆ ఇంకోడు దాచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాడు అన్నమాట. ఆ పత్రికి సాధన అంతా రుప్పేసి ఇలా తీవ్రంగా కలుగుతాడు. అనేక కథల రాష్ట్ర గురించి రాస్తూ ఈ మదన్మోహన్ మాలయ్య కూడా ఏంటి కాయకల్ప చికిత్స చేసుకున్నప్పుడు మళ్ళా వచ్చిందో మళ్ళా సుమోహన్ అయిపోతారు. అది కాదు ఆలోచన సండి మారిపోతుంది. మళ్ళా యువకుల్లాగా ఉత్సాహం వస్తుంది. 75 ఉన్నా 90 ఏళ్ళున్నా ఇప్పుడు గురువు గారికి ఉన్న ఉత్సాహం. గురువు గారు చెంది ఉంటారు ఊహించుకోండి. 83వ సంవత్సరంలో 82 ఆమె ఈ కుండలీ జాగరణ ప్రక్రియ మొదలైన ముందు 24,000 గాయత్రి శక్తిపీఠ 2,400 గాయత్రి శక్తిపీఠాలు తయారు చేయించారు. ఆ గాయత్రి శక్తిపీఠాలు తయారు చేయించడంలో పాప ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఈ ఇరుమండ సత్సంకల్పాలు ఈ కల్తి అవతారం వీటి గురించి వాటి గురించి చాలా జాగ్రత్తగా చాలా అందంగా చెప్తారు. అక్కడ ఉన్నవాళ్ళు అంటే ఆయన అక్కడ చూసి నేనైతే బతులాలు చాలా చోట్ల పావరాలు బట్టలు ఆడుకునిచ్చేవాడు కూడా లేదు. ఇంకొన్ని గాయత్రి శక్తిపీఠాలు ఏమంటే పొద్దున ఒకసారి ఆర్తి ఎక్కుతుంది కదగల కదగల ఇంకోసారి పొద్దున్నంత సాయంత్రం ఉండదు సాయంత్రం ఉంటే పొద్దున్న ఉంటుంది. ఇంకొన్ని గాయత్రి శక్తిపీఠాలు ఆయనకు ఏం కనిపించిందంటే మిడిల్ క్లాస్ మున్సిపల్ స్కూల్ ఈ మోడల్ ఎడ్యుకేషన్ జరుగుతుంది తప్ప ఆయన చెప్తా తెచ్చుకున్న ఒక ఎడ్యుకేషన్ 32 పుస్తకాలు ఆయన పంపించారు విద్యా ప్రశిక్షణ కేంద్రం 24 ఇస్తామని ఇదని ఆయన చాలా ఆశపడ్డాడు. అక్కడ ఆయన పుస్తకాలు తెచ్చుకుంటాం కూడా మనం 32 తప్పే. కానీ వాళ్ళక్కడ జరగటం లేదు కానీ మనం ఆపేశాం. మనం తప్పే మీరు గురువు గారు ఆపేయమన్నారు కనుక ఆపేశాం. కానీ మనం ఆపేయాలని ఆపలేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రం అది జరిగింది. కానీ అక్కడ ఆయన ఆపేయమన్నాడు. ఇదంతా తిరిగి చూశాక ఆయన చాలా ఆనందించాడు. మాతాజీ దగ్గరికి వచ్చాక 3 రోజులు ఆయన నోట్లోంచి మాట రాలేదు. ఇదా నేను ఎన్నాళ్ళు కష్టపడి తయారు చేసిన గాయత్రి తెలియదు అని బాధపడుతున్నాను ఏమన్నా చెప్పాక ఇప్పుడు నేను ఏం పెట్టుకుంటాను అంటే చిరుగుపోయిన కంబళి ఉంది. ఆ కంబళిలో పనికొచ్చే ముక్కలు ఏమైనా ఉంటే అది మేలుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఆ నిరాశ చూడండి ఏ స్థాయి వ్యక్తి ఇంతవరకు గురువు గొప్పతనమే చెప్పుకున్నాను కదా. ఒకసారి ఆయన నిరాశ యొక్క గొప్పతనం కూడా చూడండి ఏ స్థాయికి ఆయన పొందబడ్డారు. శిష్యుల వల్ల, ఆయన వల్ల కాదు, ఆయన నమ్ముకున్న శిష్యుల వల్ల పడితే 2వ రోజు 3వ రోజు కూడా వేచి కూర్చున్నారు ఆయన. వ్యామం వ్యాపించడం ఉదాహరణ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది ఆ కంపెనీకి చెప్పి ఆ కంపెనీకి గాయత్రి శక్తి పనిచేస్తుంది కనుక ఆ నిరాశ వదిలించుకున్నాయన ఇంతే కదా పాపం నా పిల్లలు పాపం వాళ్ళు చదువుతామని దారిద్యం ఇంకో 2 రోజులు నిద్రపోతారు అంతే కదా వాళ్ళు నిద్రపోయి ఉండేవాళ్ళు అని చెప్పి ఏ కుండలిని సాధన అది మరచేత చేద్దాం అంటున్నాడు. ఆ కుండలిని సాధన విశ్వకుండలిని జాగరణ సాధన ఆయన ఒక్కడు చేశాడు. అప్పుడు దర్శనాలు ఇవ్వలేదు దొరకలేదు అనేదానికి కాస్త బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుంటే ఆ కుండలిని సాధన చాలా డేంజరస్ సాధన. ఇప్పుడు ఒక వ్యక్తి చేసుకుంటే ఆ బాధని ఆ తపస్సుని అర్థం చేసుకుంటే కొంచెం మనం ఆయన చెప్పిన పని చేయగలుగుతాం. వెళ్తున్న వాళ్ళు రెండూ తెలుసుకోవాలి. గురువు యొక్క గొప్పతనం తెలుసుకోవాలి, శిష్యుడు గురువుని తర్వాత ఎంత దానిగా ఆదరించారో కూడా తెలుసుకుంటే మనకి నిరాశ చెందాల్సిన పని లేదు. దానివల్ల మనం నిరాశ పడిపోతుందే ఇలా చేసామని మనం చేయలేదు. అది మనకి తెలియదు కూడా పాపం అది కోరుకున్నాడని. ఇప్పుడు ఈ గురుకుండం ఎవరు తెలుసుకోండి కూడా నేను కోరుకుంటున్నాడని అని చెప్పి ఇచ్చేద్దాము. ఏం చేశాడు ఆయన విశ్వకుండమే జాయిన ప్రక్రియ మొత్తం ప్రపంచం పుండమే లేక పారేస్తానని ఇంకా వీళ్ళు ఒక్కళ్ళు పాపం ఏం చేసుకుంటారులే అన్నాడు. అని చేసుకుని ఆ సాధన ఆయన యోసిపెత్తులు మూడు ఏళ్ళు చేస్తాడు బయటకు రాలేదన్న. అక్కడ ఎంత కష్టం అంటే ఈ దుర్గా సప్తశతి మీరు కనుక చదివితే పుండమే జాయిన ప్రక్రియలో సాధకుడు తన రక్తాన్ని ఎలాగో తాగించాల్సి వస్తుందో ఆ పుండమి శక్తి తెలుస్తుందని చేత పుండమి జాగిన ప్రక్రియ హాయిగా చేసేద్దామని మాత్రం అనుకోకండి. అందులో సీరియస్ డేంజర్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు డేంజర్స్ ఉన్నాయి అలా వారి చరిత్ర. కరెంటు మెల్మో పార్క్లో ఎడిసన్ కరెంటు మీ ఇంటింటికి ఇస్తాను అని చెప్పి కరెంటు కంపెనీ పెట్టాడు. అప్పుడు ఇన్సులేషన్ వైర్స్ ఇవి అవి ఏం లేవు, ఇలా వైర్లు ఎలా డైరెక్ట్ వైర్ వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇన్సులేషన్ వైర్స్ అవి ఏం లేవు, ఎవరు పెట్టుకునేవాడు కాదు ఇంట్లో కరెంట్ పెద్దగా. ఇప్పుడు కరెంట్ ఇవ్వకపోతే మాకు కరెంట్ కావాలని వాడు ఇంటి చుట్టూ తిరుగుతాయి ఇంజనీర్ చుట్టూ. అలాగే కుండలి ప్రక్రియలో గురువు గారు విశ్వకుండలి సాధన చేయకముందు చాలా డేంజర్స్ ఉండేవి. ఇప్పుడు ఆ డేంజర్స్ అవి ఏమీ లేవు, అంతా తీసి పారేసాడు. ఎంత బాగా తీసి పారేసాడంటే అసలు టీవీలో కూడా వచ్చి చెప్తున్నారు మనుషులు డేంజర్స్ లేవు. ఇంతకుముందు ఎప్పుడో కుండలి సాధన గురించి టీవీలో వచ్చినట్టు నాకు తెలియదు వచ్చిందే ఎప్పుడో రాలే. కానీ ఆ సంచలిత తీవ్రత ఎంత ఉందో చూడండి. ఆ వ్యక్తి యొక్క తీవ్రత ఎప్పుడో ఆయన తీసి పారిస్తే అంత తగటగటగట జరిగిపోతుంది. ఆ తర్వాత ఆ సంకల్పం అది మనకు కావాల్సింది సాధనలో ఆ తీవ్రత. ఎంచేత అక్కడ ఆయన ఆ సాధన చేస్తున్నప్పుడు పొందే కష్టాలన్నీ కూడా 700 కోట్ల మంది సాధన ఆయన ఒకటి చేశాడు. కొంచెం ఆలోచించుకోండి ఆయన ఎలాంటి వ్యక్తి. ఒక కుండల్ని సాధన ఒక వ్యక్తి చేస్తే చాలా కష్టం, చాలా డేంజర్, చాలా ప్రమాదం అని అందరికీ తెలుసు. ఆయన అంతా కలిపి 700 కోట్ల మంది ఉన్నారు కదా, అందరికీ కలిపి ఆయన అప్పుడు కొద్ది బాధించాడు. పూజలలో పెట్టి బాధించింది పర్వాలేదు, ఇంకేమిటి ఏం ప్రమాదం లేదనుకుంటున్నాను. దాని తర్వాత ఆయన మళ్ళీ వచ్చింది అనుమానం వచ్చింది. ఎంతైనా మన ఇండియన్స్ కదా, భారతీయులు కదా, మళ్ళా చెప్పింది చేస్తారో చేయడో, వీళ్ళకు ఒక ఎక్స్ట్రా డోస్ పడద్దాం అనుకుంటున్నాం. మనం వెళ్ళామే అప్పుడు దీక్ష తీసుకున్నాం, అది విషకుండలి జాగరణ దీక్షలో మనం కూడా భాగస్వామి అక్కడ. అందుకే నేను అంత ధైర్యంగా చెప్తాను, కుండలి జాగరణ జరిగిపోయిందయా మీరు గుర్తు చేసుకోండి. ఇప్పుడు వెళ్ళినప్పుడు దీక్ష రుద్రాక్ష సాధించుకోవాలి, విషకుండలి జాగరణ సాధన ప్రక్రియ. కానీ వెళ్ళని వాళ్ళకి జరగలేదు అని గాబరా పడకండి, 700 కోట్ల మందికి జరిగిపోయింది. అదే కానీ చెప్తున్నాను వెళ్ళిన వాళ్ళకి గురువు గారే చాలా గొప్ప విషయం. నాకు చాలా ఆనందం కూడా, చాలా గొప్ప నేను ఫీల్ అయ్యేది ఈ గురువు దగ్గర ఎక్కడంటే. కుటుంబత్తి వెళ్తేనే మీరు వింటారు ఆ సాధన గురించి కానీ దాని గురించి కానీ ఇంకో గురువు దగ్గరికి వెళ్ళాడిన. ఇక్కడ మాత్రము ఆయన ఏం చేసినా అక్కడ చేతులు రాజేస్తాడు, అందరికీ చెప్పేస్తాడు. రహస్యాలు ఉంచుకోవటం, దాచుకోవటం ఏమీ లేదు. నేను ఓపెన్ సీక్రెట్, ఇది చేశాను, ఇది చేస్తున్నాను, ఇది చేయండి. అదేదో గాయత్రి పరివారం అక్కడ శాంతి కుంజిలో గాయత్రి తీర్థం ఉన్న 200 కుటుంబాల్లో మళ్ళీ అందులో 5 గురికి ఓ కస్తూరి ఓ కుటుంబరావుకో చెప్పటం అది ఏ ఉండదు. నేను చూస్తాను ఎవరి గురించి చెప్తున్నానో పేరు తెలియపోయిన మనం ఇక్కడ నెక్కించుతాను నేను చెప్పటం లేదు. అక్కడ గురువు యొక్క ఓపెన్ సీక్రెట్స్లో అంత చెప్పేస్తాను, నేను ఇష్టపడిన మీ దాయం చేయబోతున్నాను, మీరేమీ బాధపడకండి, మీ నుంచి నేను దూరం కావటం లేదు. అప్పుడు రాశాడు అసలు మీ నుంచి నేను దూరం అవటం నేను సహించలేను, నేను ఏడుస్తున్నాను మీ గేడుకు వచ్చినా రాకపోయినా, అంత ప్రేమ ఉంది నాకు. ఈ ముసలాడు ఎప్పుడో చూస్తారా అనుకున్నా నేను మాత్రం వదిలేది లేదు, నన్ను ముట్టిగా పోతాను నేను అని చెప్పుకుంటే ఆ విషయకుండా జాగ్రత్త ప్రక్రియ చేసిన తర్వాత భారతీయుల మీద చాలా నమ్మకం వచ్చి భారత రాష్ట్ర జాగరణ ప్రక్రియ చేస్తాడు. ఆ రాష్ట్ర జాగరణ ప్రక్రియ చిరమంతంగా తల్లి తాను ఆలోచన చేసేసుకునేది. తల్లి తాను ఆలోచన చేసుకోవాలంటే స్వేచ్ఛ శరీరమే, స్వేచ్ఛ శరీరం అవుడు ఆలోచన చేసుకోలేదు కదా. అది జరిగింది అక్కడ ఆ రాష్ట్ర జాగరణ ప్రక్రియలో. మనం కూడా అందులో చాలా అదృష్టంగా ఆ టైం అప్పుడు డైరెక్ట్గా మాతాజీ బ్లెస్సింగ్స్ ఆహుతిలో మనం కూడా పాల్పంచుకున్నాం. మహానంది గారికి వచ్చినప్పుడు అదే రోజున అదే యాంగిల్లో గురువు గారు చెప్పిన డేట్స్లోనే మనకి తెలియదు ఆ డేట్స్ అని చెప్తాడు అన్నది చాలా అదృష్టాలు. ఏదో డేట్స్ అనుకున్న మహానందిలో ఆ డేట్స్ కుదరలేదు. చాలా మంది తర్వాత గుంటూరులో మనం చాలా తిట్టారు, ఏం డేట్స్ పెట్టించా, ఈ పెద్ద డేట్స్ పెట్టారు అప్పుడు, అది శుక్రవారం, అది శనివారం కాదు, ఆదివారం కాదు, అది ఏది కుదరలేదు అది. కానీ గురువు గారి టైం కుదిరాయి, పూర్తిగా కుదిరాయి అనమాట. ఏంటంటే 7 ఐదు ఆరు ఏడు పెట్టుకున్నాం. గాంధాజీ ఎన్నో ఉత్తరాలు వస్తుంది, ఎనిమిది కూడా మీరు పెట్టుకోండి, గౌరవాల్సి రోజు అని అప్పుడు ఎనిమిది కూడా పెట్టుకున్నాం. ఉత్తరం అందరూ కానీ పెట్టేసుకుంటాం అసలు టైమింగ్ వాళ్ళు పెట్టుకుంటే ఐదు ఆరు ఏడు ముందు కాదు కదా. ఎన్ని అనుకోలేదు అసలు, మాతాజీ ఇక్కడ ఉత్తరం వచ్చింది ఎన్ని చేసుకున్నాం అక్కడ మేము కానీ ఎన్ని చేసేసుకుంటాం అక్కడ చెప్పినట్టే. కానీ ఈ ఐదు ఆరు ఏడు ఎనిమిది యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు నేను చెప్తున్నానంటే భారత రాష్ట్ర కుండలి జాగ్రత్త స్త్రీలో. కానీ ఇదంతా ఎందుకు చెప్పుకుని వస్తా అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఆ గౌరవం మళ్ళా దొరికింది. ఆరు రాష్ట్ర కుండలి జాగ్రత్త స్త్రీలో ఆయన ఆరు కేంద్రాలు ఎన్నుకున్నారు పాప, ఆయనకి ఎక్కడ వీలవుతే అక్కడ. ఆ ఆరు కేంద్రాలలో దక్షిణ భారతదేశంలో ఒక కేంద్రం లేదు, మధ్యప్రదేశ్ లాస్ట్ పాయింట్ భోపాల్ నాగ్పూర్ తెలుగులో ఆరు. దాని పేరు బ్రహ్మకలను ఎంచుకోవటం, బ్రహ్మదీక్ష ఈ గురుపూర్ణిమని మనందరం పొందాలి అని నా కోరిక. అంతే కాస్త చికాట్లో ఉన్నా కాస్త టైం ఎక్కువైపోయినా నేను చూసుకునే చెప్తున్నాను దాటేవని. దానిని పూర్తి చేయడానికి పూర్తి అవని మళ్ళీ బ్రహ్మదీక్ష స్టేజ్కి వెళ్ళాలి కనుక. అంతేత ఆ రాష్ట్ర జాగరణ ప్రక్రియలో భారతదేశాన్ని లేపేస్తాడు ఆయన, లేకపోతే కుండలి జాగరణ ఆ తేడా అర్థం చేసుకోండి. మొదట ఆయన చేసింది విశ్వజాగరణ దాంట్లో ఆ గురువు యొక్క గొప్పదనం 700 కోట్ల మంది అంటే పుట్టిన వాళ్ళది పుట్టిన వాళ్ళది చిన్నపిల్లలది అందరిది ఏకంగా లాగేశాడు కుండలి గర్భని. లాగేసిన తర్వాత ఇంకా లాభం లేదు, భారతదేశంలో వీళ్ళ కుండలి జాగడ అయినా వీళ్ళు గుర్తించలేదు కనుక భారతదేశానికి అధిపతి ఒకరు ఉంటారు. పుస్తకంలో స్థాని దేవతలు ఇలా చెప్పుకున్నట్టు దేశ దేవతలు కూడా ఉంటూ ఉంటారు కనుక ఆవిడ కుండలి జాగడ తీసి పారిస్తే ఆవిడ శరీరంలోనే కదా మనం ఉంటాం భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ అంతట ఏమైనటువంటి గాథలో ఉండదని చెప్తే. అంటే ఏంటంటే మానవుల కుండలిని జాగరణ ప్రక్రియ మాత్రమే కాకుండా అమానవీయ శక్తుల కుండలి జాగరణ ప్రక్రియ కూడా జరిపించేటటువంటి మొట్టమొదటి వ్యక్తి ఏమయ్యాడు. ఆ తేడా తెలుసుకోండి కుండలి జాగరణ ప్రక్రియలో. ఈ తేడాల వల్ల ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోండి. కుండలి జాగరణ ప్రక్రియలో మానవుడు మహామానవుడిగా రూపొందుతాడు, మానవుడు మహాశక్తిగా రూపొందుతాడు. భారతదేశం యొక్క అణువు అణువు కూడా మహాణువుగా రూపొందేటువంటి సాధన అన్నది. అందుకని ఆయన బల్ల బుద్ధి అంత గట్టిగా చెప్పగలుగుతున్నాడు భారతదేశం రాబోయే కాలానికి గురుపీఠం వహిస్తుంది అని. భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతదేశంలో ఉన్నటువంటి అణు అణువుని అనేక మంది ఋషులు అనేక విషయాలుగా పొగిడినప్పటికీ ఈ అణువులకి ఆ అణువులకి గురువుగారు సాధన తర్వాత వచ్చిన తేడా మెజర్ తీసేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేవు, లేకపోతే మెజర్ చేద్దు అసలు ఆ ఇన్స్ట్రుమెంట్స్ లేవు. ఏంటి ఆ కుండలి జాగరణ జరిగిన వస్తే మీ పక్కన గురువుగారు పక్క నుంచి చెప్తే ఏం తెలుస్తుంది మనకి. ఈయన మామూలుగా ఇప్పుడు అలా విడిపోయాడు అక్కడ నుంచి దేవాసంతో మీకు తెలియదు అలా పండు శ్రీరాచరణ ఆచారం ఏం తెలుస్తుంది మనకి. ఆ కొలవగలిగేటటువంటి దృష్టి కానీ ఆ కొలవగలిగేటటువంటి యంత్రాలు కనుక ఉంటే ఈ భారతదేశ రాష్ట్ర జాగరణ అప్పుడు చేసినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్న శరీరాన్ని అర్పించినప్పుడు గదించేవారు కాదా అసలు ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ చాలా మనం ఆనందించాల్సిన అవసరం ఏంటంటే అటువంటి మహత్తరమైనటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ని కూడా 7వ చక్రంగా తెచ్చుకున్నారు. ఆరు చక్రాలతో పాటు 7వ కింద తెచ్చుకున్నారు. అది కేవలం అసలు ఇద్దరికీ తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. మాతాజీకి తెలుసు, గురువు గారికి తెలుసు అంటే మిగతా వాళ్ళకి తెలియదు కూడా అసలు ఎంతలో ఇది జరిగింది. ఆ యుద్ధాన్ని అవసరం చేసుకోండి మీరు అందులో తెలుసుకోగలరు. కానీ అది మన అదృష్టం కనుక ఇప్పుడు జరిగేటటువంటి ఈ గురు పూర్ణిమ నాడు జరిగేటటువంటి బ్రహ్మదీక్ష కూడా మీకు జరిగిపోతుంది. మీకు అది ఎలా జరగలేదు ఎలా తెలియలేదు ఇది తెలియకపోవచ్చు అని తెలియకపోయినా మీరు ఏమి గాధరపడగానే జరిగిపోతుంది. ఈ జరిగిపోయే ప్రక్రియలో మనం గుర్తించవలసింది అరవింద గురించి మీకు స్పష్ట అవగాహన వచ్చిందమ్మా మంచిది ఎలాంటి షాక్ మంచి అంచేత ఈ అరవింద సాధన చేసినటువంటి సాధనని రాష్ట్ర జాగరణ సాధనగా లాగేవారు. అరవింద చేయలేకపోయారు, పూర్తి చేయలేకపోయారు శరీరం ఎదురవలసి వస్తుంది. అది మళ్ళీ ఈయన పూర్తి చేస్తారు రాష్ట్ర జాగరణ ప్రక్రియలో. అరవింద చేయనటువంటిది అరవింద ఊహించినటువంటి ప్రక్రియ ఇంకో విశ్వ జాగరణ సంబంధించి చూసేదాన్న ఇటువంటి మహత్తరమైనటువంటి గురుకుని నాడు మనం 3 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. అగ్ని యొక్క పావక అవమాన శుచి. పావక అంటే ఉన్నది ఉపయోగించుకోవడం, మీకు ఉన్నటువంటి వనరులతో స్టార్ట్ అయింది. నేను ఏం చేస్తాను, నేనే ట్రైనింగ్ ఇస్తున్నా, చీఫ్ ఇస్తున్నా, ఎడ్యుకేషన్ ఇస్తున్నా, ఎక్కువ జీవో రాష్ట్రం ప్రతి స్కూల్లో కూడా గాయత్రి యజ్ఞం చేసుకొని మనం నేను అవలేదు కదా ఎలా చేస్తాను. ఉన్నదాంతో స్టార్ట్ అయ్యింది, ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వటం పావకాది. ఇవేంటి మనం పొందటం అవమానాది, దాని తర్వాత ఏంటి, ఈ అగ్ని ఈ క్వాలిటీ దీన్ని పరిపూర్ణ పవిత్రంగా ఏ స్థాయికి వచ్చి ఇప్పుడు దేవతలు వాటిని అందిగల పరిపూర్ణ పవిత్రతా మూర్తులు అంటారు కదా, ఆ స్థాయిలోకి ఎదిగిన వ్యక్తులుగా కనుక మనం తీసుకురాగలిగితే గురువు గారు చెప్పినటువంటి సాధన మనం పూర్తిగా చేయగలుగుతాం కనుక. కానీ ఏ సాధన చేసినా ఏం చేసినా మనం ఆ దేవతల పరిగెత్తున్నా అందరూ సుఖంగా ఉండాలి, ఎవరు కళ్ళమట నీళ్లు పెట్టకూడదు, అందరూ హాయిగా ఉండాలి అని ప్రార్థించాలి కనుక. ఎందుకంటే అంత గొప్ప శిష్యుడు బాధపడతాయి, ఆయన ఇక్కడే ఉన్నాడు కదా, వేడనుకుని బాధపడతాం చాలా గొప్ప కనుక.